పదకొండు. రచన జెఫ్రీ ఆర్చర్. 10 కమాండ్మెంట్స్ అనేవి భగవంతుడు నిర్దేశించిన నైతిక సూత్రాలుగా, వాటి ప్రకారం తమ జీవితాలను దిద్దుకొని ఆ 10 కమాండ్మెంట్స్ చెప్పిన విధంగా బతకాలని కొంతదాకా యూదులు, క్రిస్టియన్స్ నమ్ముతుంటారు. ఈ 10 కమాండ్మెంట్స్ క్రీస్తుకు పూర్వం మోజెస్కి హిబ్రూ భాషలో శిలాఫలకాల మీద దొరికాయని అంటుంటారు. డెడ్ సీలో మోజెస్ తన అనుయాయులతో సముద్రం దాటి వస్తుంటే ఆ సముద్రం 2 పాయలుగా చీలిపోయి ఆయనకి, ఆయన వెంట ఉన్నవారికి దారిచ్చిందని, అప్పుడే ఈ 10 నైతిక సూత్రాలు గల శిలాఫలకం దొరికిందని ఇప్పటికీ కొందరు నమ్ముతుంటారు. ఈ 10 నైతిక సూత్రాల్లో 4 భగవంతుని గురించి, మిగతా 6 మనిషి ప్రవర్తన గురించి కొన్ని నిబంధనలు విధించాయని, వాటిని తూచా పాటించినప్పుడు మానవుడు సుఖశాంతులతో జీవించగలడని చెప్తుంటారు. అయితే ఈ 10 నైతిక సూత్రాలు అన్ని మతాల్లో ఇంచుమించు ఇదే విధంగా ఉంటాయి. అన్ని మతాలు మనిషికి సత్ప్రవర్తన, భూతదయ, పరోపకార చింతన, భగవద్భక్తి, బాధ్యతాయుత జీవిత విధానం ఇత్యాదివి చెప్తుంటాయి. ఇవి సర్వజనీనమైన, ఆచరణయోగ్యమైన సూత్రాలు కాబట్టి 10 కమాండ్మెంట్స్ మానవ జీవితాల్లో ఒక భాగమయ్యాయి. మామూలు మనిషికి 10 నైతిక సూత్రాలు ఎంత ముఖ్యమో, గూఢచారి విభాగంలో ఉన్నవారికి 11వ సూత్రం కూడా అంతే ముఖ్యం. అమెరికాలో గల అతి శక్తివంతమైన కేంద్ర గూఢచారి విభాగం ఒక్కోసారి అమెరికన్ అధ్యక్షుని కంటే ఎక్కువ శక్తి అధికారాలు కలిగి ఉంటూ ఉంటుంది. సిఐఏ అన్న ఈ అమెరికన్ గూఢచారి విభాగం గురించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని భయాలు, సందేహాలు, వ్యతిరేకత ఉన్నాయి. ఈ సిఐఏ ప్రపంచ దేశాల్లో రహస్య చర్చలకి పాల్పడి ఆయా దేశ ప్రజల్లో అశాంతి, అలజడి కలిగించి ఆ దేశంలో తమ పెత్తనం చెలాయించడానికి చూస్తారని, ముఖ్యంగా దక్షిణాసియాలోని అశాంతికి, యుద్ధాలకి, అంతఃకలహాలకి అమెరికాకి చెందిన ఈ సిఐఏ విభాగం ముఖ్య కారకులని సామ్యవాద దేశాలు అంటుంటాయి. వియత్నాం, కొరియా వంటి దేశాలు ఏళ్ల తరబడి అంతర్యుద్ధాలు చేసుకోవడానికి వెనుక సిఐఏ అదృశ్యహస్తం ఉందని రాజకీయ విజ్ఞుల అభిప్రాయం. అటువంటి సిఐఏకి సంబంధించింది ది 11th కమాండ్మెంట్ అన్న నవలను పాఠకులకు పరిచయం చేస్తున్నాను. జెఫ్రీ ఆర్చర్ రాసిన ఈ నవల అమెరికా, యూరప్ దేశాల్లో సంచలనం కలిగించింది. జెఫ్రీ ఆర్చర్ రాసిన కేన్ అండ్ ఏబెల్, ది ప్రొడిగల్ డాటర్, ఈ 2 నవళ్ళు పాఠకులకు లోగడ పరిచయం చేశాను. ఆ రచయితదే మరో నవల. జెఫ్రీ ఆర్చర్ బ్రిటిష్ దేశస్థుడు. అక్కడే చదువుకుని రాజకీయాల్లో ప్రవేశించి 1969 బై ఎలక్షన్లో లూయిత్ నియోజకవర్గం నుంచి హౌస్ ఆఫ్ కామన్స్కి ఎన్నికయ్యాడు. 1 ఏడాది పాటు కన్జర్వేటివ్ పార్టీకి డిప్యూటీ చైర్మన్గా ఉన్నాడు. 1992 క్వీన్ ఎలిజబెత్ జన్మదినోత్సవ సందర్భంగా ఇతనికి జీవితాంతం వీర్గా ఉండగల సత్కారం చేశారు. రాజకీయాల్లోనే కాక రచనారంగంలో కూడా జెఫ్రీ ఆర్చర్కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రస్తుతం కేంబ్రిడ్జ్లో స్థిరపడ్డాడు. ఈయనకి భార్య, 2 పిల్లలు. ఈ నవల రాయడానికి జెఫ్రీ ఆర్చర్ చాలా శ్రమపడి ఇటు అమెరికాలోనూ అటు రష్యాలోనూ గల గూఢచారి సంస్థలను, రాయబార కార్యాలయాలను, రక్షణ శాఖలను, అమెరికన్ అధ్యక్షుని సెక్యూరిటీ శాఖలను, ఇలా అన్ని శాఖలని సంప్రదించి అక్కడ రికార్డులని పరిశోధించి 2 సంవత్సరాల నిరంతర కృషితో రాసిన నవలిది. లోతైన పరిశోధన కారణంగానే జెఫ్రీ ఆర్చర్ నవలలకు అంత డిమాండ్. 6 వారాల్లో నవల రాసి పడేస్తాం అనే మన తెలుగు రచయితలు, రచయిత్రులు జెఫ్రీ ఆర్చర్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. నవల రాయడం అంటే అదొక తపస్సు అనుకున్నప్పుడే మంచి నవలలు రావటానికి, ఆ వచ్చినవి 10 కాలాల పాటు నిలబట్టానికి అవకాశం ఉంటుంది. ఈ నవలలో రొమాన్స్ లేదు, బీభత్సం లేదు, అశ్లీల వర్ణనలు లేవు, జేమ్స్ బాండ్ల దంభాలు లేవు, నైతికమైన లెక్చర్స్ లేవు. అయినా ఒక గూఢచారి సంస్థలో కూడా నైతిక సూత్రాలున్నాయి. ఆ సూత్రాలను కొందరు పాటిస్తారు. వారే సిసలైన మానవులు అంటాడు రచయిత. వృత్తికి ప్రవృత్తికి సంబంధం లేదు. వృత్తి వల్ల మనిషి చెడిపోడు అన్నది మరోసారి జ్ఞాపకం చేస్తూ, కొన్నార్ ఫిట్జ్‌రాల్డ్ అప్పటికి 28 ఏళ్లుగా అమెరికాలోని కేంద్ర గూఢచారి సంస్థలో పనిచేస్తున్నాడు. మరో 6 నెలల్లో పదవీ విరమణ చేయబోతున్నాడు. అప్పటిదాకా 2 జీవితాలు. పైకి అందరిలాగా భార్యా కూతురుతో మామూలు దైనందిన జీవితం గడుపుతున్నా అతను గూఢచారి సంస్థకి చెందినవాడవటం చేత తన భార్యకి కూతురికి చెప్పలేని ఎన్నో రహస్యాలు, మరో అంతర్గత జీవితం అతనికుంది. మగ్గీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కొన్నార్. భార్యని తప్ప మరో స్త్రీ వంక కన్నెత్తి చూసెరగడు. వాళ్లకు అమ్మాయి తార. జార్జిటౌన్ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తోంది మగ్గి. 28 ఏళ్లుగా కొన్నార్ తను గడుపుతున్న ద్విముఖ జీవితం గురించి భార్యకి చెప్పలేదు. పైకి ఇన్సూరెన్స్ కంపెనీలో క్లెయిమ్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నానని చెప్పినా గూఢచారి శాఖలో ఉండి దేశాలు తిరుగుతున్నానని పైకి సూటిగా అడక్కపోయినా తన అసలు ఉద్యోగం గురించి భార్య గ్రహించుకుందని కొన్నార్కి లీలగా తెలుసు. తామిద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు లేకపోయినా వృత్తిరీత్యా భార్యతో అన్ని విషయాలు చెప్పగల స్థితిలో తాను లేనన్న చింత కొన్నార్ని బాధిస్తూ ఉంది. ఈ ఉద్యోగాన్ని వదిలేసి మామూలు ఉద్యోగంలో ఉండి అందరిలాగా సుఖజీవితం గడపాలని అనుకుంటున్నాడు. అటువంటి సమయంలో సెంట్రల్ గూఢచారి సంస్థ డైరెక్టర్ హెలెన్ డెక్స్టర్ కొన్నార్కి ఒక కొత్త బాధ్యత అప్పగిస్తుంది. సిఐఏ డైరెక్టర్గా హెలెన్ స్థిరంగా ఇనపగుండులా ఆ పదవిలో కూర్చునుంది. 45 ఏళ్ల హెలెన్కి పెళ్లి కాలేదు. ఆమె ఏ బంధాలు లేని మనిషి. అన్ని బంధాలు తెంచుకోగలిగిందే కానీ అహంకారాన్ని, తాను అందరికంటే ఆఖరికి అమెరికన్ ప్రెసిడెంట్ కంటే కూడా శక్తివంతమైన అధికారం కలదాన్నని విపరీతమైన ఆత్మవిశ్వాసం, పట్టుదల కలిగుండేది. ఒక్కోసారి ప్రెసిడెంట్ అధికారాల్ని కూడా పక్కకి నెట్టగలిగినంత మొండితనం, మంకుతనం గల వ్యక్తి. సెనేటర్లు, గవర్నర్లు, జడ్జీలు, ఉన్నత పదవుల్లో గల వ్యక్తులు కూడా హెలెన్ అంటే కాస్త భయపడుతుంటారు. ఎందుకంటే ఆమె ప్రతి వ్యక్తి గురించి రహస్య సమాచారం సేకరించగలదు. అదును చూసుకుని పెద్ద పులి పంజా వంటి తన రహస్య ఫైల్స్తో వ్యక్తిగతంగానూ అధికారయుతంగానూ ఆ మనిషిని సర్వనాశనం చేయగలదు. ఆఖరికి అమెరికన్ ప్రెసిడెంట్ గురించి కూడా ఎవరికీ తెలియని విషయాలు హెలెన్ రహస్య పేటికలో సేకరించబడి ఉంటాయి. అందుకనే హెలెన్ అంటే అందరికీ జంకు. ఆమెకి మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. గూఢచారి సంస్థకి శాశ్వత డైరెక్టర్గా తన జీవితాంతం ఆ కుర్చీలోనే కూర్చోవాలన్న అధికారకాంక్షతో హెలెన్ తనకి పోటీగా డైరెక్టర్ పదవి ఎవరికైనా దక్కుతుందేమోనని, అలా డైరెక్టర్ అవ్వగల సామర్థ్యం గల వ్యక్తుల్ని తన చుట్టుపక్కల ఉండకుండా వారిలో ఏదో ఒక లోపం వెతికి పదవి నుంచి పంపేయడము, లేక ఆ వ్యక్తి తనకు తానుగా ఆ ఉద్యోగం వదిలేసుకుని వెళ్లిపోయే పరిస్థితులు కల్పించడమో చేస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో జాక్సన్ సిఐఏకి డైరెక్టర్గా రాబోతున్న వదంతి వినిపించింది. అంతలోనే జాక్సన్ పదవీ విరమణ చేశాడన్న వార్త గుప్పమని, అది నిజమని నిరూపితమైంది. జాక్సన్ తర్వాత కొన్నార్కి డైరెక్టర్ అయ్యే అవకాశాలున్నాయి. అటువంటి దశలో ఒకరోజున హెలెన్ కొన్నార్ గదిలోకొచ్చి అతను అర్జెంటుగా దక్షిణాఫ్రికా వెళ్లాలని ఒక ప్రత్యేకమైన పని కొన్నార్కి అప్పగిస్తుంది. అంతేకాదు, అది అమెరికన్ ప్రెసిడెంట్ టామ్ లారెన్స్ ఈ పనికి కొన్నార్ తగిన వ్యక్తి, అతనే ఈ పనిని జయప్రదంగా నిర్వహించగలడని భరోసాతో తనకి ప్రత్యేకంగా చెప్పాడని అంటుంది. ప్రపంచంలో అతి సంపన్న ప్రజాస్వామ్య దేశానికి అధ్యక్షుడైన టామ్ లారెన్స్ తనని ప్రత్యేకంగా ఈ పనికి నియోగించాడంటే అది సుగ్రీవాజ్ఞ, దానికి తిరుగులేదు. కొద్ది నెలల్లో పదవీ విరమణ చేయబోతున్న కొన్నార్కి ఇటువంటి ఘాతుకం చేసి తన చేతుల్ని మలినపరుచుకోవడం ఇష్టం లేదు. కానీ ప్రెసిడెంట్ పంపిన ప్రత్యేక సందేశం, అందుకు తిరుగులేదు. అది అమెరికన్ గూఢచారుల 11వ నిబంధన. దాన్ని ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదు. అయితే ఆ 11వ కమాండ్మెంట్ ఏమిటి? నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుబడరాదు. ఒకవేళ పట్టుబడితే కేంద్ర గూఢచారి సంస్థతో నీకు ఎటువంటి సంబంధం లేదని ఘంటాపథంగా చెప్పు. ఏ పరిస్థితుల్లోనూ సిఐఏ హస్తం ఉన్నట్లు ఒప్పుకోకు. నిన్ను రక్షించి విడుదల చేయడానికి ఈ సంస్థ తయారుగా ఉంటుంది. ఈ 11వ నిబంధన గూఢచారి సంస్థలోని ప్రతి ఉద్యోగి మనసా వాచా నమ్మి అమలుపరచవలసిన విధి. కొన్నార్ దక్షిణాఫ్రికాకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంగా వెళ్తున్నానని భార్యకి చెప్పి అతి రహస్యంగా ఎవరూ గుర్తుపట్టని రీతిలో వేషభాషలు మార్చుకుని దక్షిణమెరికాలోని కొలంబియాకి వెళ్తాడు. అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. 2 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అందులో ఒకతను అప్పటికే ఒకసారి ప్రెసిడెంట్ అయ్యాడు. 2 అభ్యర్థి ప్రెసిడెంట్ పదవికి కలలు కంటున్నాడు. ఈ 2 అతనికి అమెరికన్ సపోర్ట్ లేదు. అతనికి అమెరికన్స్ అంటే అయిష్టం. ఈ వ్యక్తిని హతమార్చమని డైరెక్టర్ ద్వారా ఆదేశం. ఎలక్షన్ మీటింగ్లో పోటీ చేస్తున్న అభ్యర్థిని చంపి కొన్నార్ అదృశ్యమైపోతాడు. పోటీ చేస్తున్న వ్యక్తి మరణవార్త దావానలంలా వ్యాపించడమే కాదు, దాని వెనుక అమెరికన్ గూఢచారి అదృశ్య హస్తం ఉందనే వదంతులు కూడా మొదలవుతాయి. అమెరికన్ ప్రెసిడెంట్ లారెన్స్ని ఈ వార్త దిగ్భ్రాంతుని చేస్తుంది. అంతేకాదు, ఎన్నికల్లో గెలుపొందిన కొలంబియన్ ప్రెసిడెంట్ అధ్యక్షుని వైట్హౌస్కి డిన్నర్కి వచ్చినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్కి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. అమెరికన్ ప్రభుత్వానికి తన పైగల స్నేహభావానికి ప్రత్యర్థిని హతమార్చి తనని గద్దె ఎక్కించినందుకు తను ఆజన్మాంతం అమెరికన్ ప్రభుత్వానికి రుణపడి ఉంటానని చెప్తాడు. ఈ మాటలు వినటంతో ప్రెసిడెంట్ టామ్ లారెన్స్కి దిమ్మ తిరిగినట్లవుతుంది. సభ్య సమాజంలో మరో దేశపు ప్రజాస్వామ్య ఎన్నికల్లో కలగచేసుకుని అభ్యర్థిని హత్య చేయటం ఘోరమైన నేరంగా పరిగణించి గూఢచారి డైరెక్టర్ హెలెన్ని వెంటనే పిలిపిస్తాడు. తెలిసి ఈ నేరం చేయించిందా ఆమె? ఇది రుజువైతే హెలెన్ అకృత్యాలు పత్రికల్లో బయటపెట్టి అమెరికన్ ప్రభుత్వ నిర్దోషిత్వాన్ని రుజువుపరుస్తానని, ఆమెని డైరెక్టర్ పదవి నుంచి దింపుతానని అంటాడు. టామ్ లారెన్స్ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా, అతను అత్యధిక శక్తిగల ప్రెసిడెంట్ అయినా, హెలెన్ తనకి తెలియకుండా తెలియబరచకుండా ప్రభుత్వ లక్ష్యాలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఈ దెబ్బతో హెలెన్ అధికారానికి చరమగీతం పాడాలి అనుకుంటాడు. అయితే హెలెన్ అందరికంటే తెలివైంది, గట్టి బుర్ర, అఖండ తెలివితేటలు, మొండితనం ఆమె సొత్తు. ప్రెసిడెంట్ ఎంత నిలదీసినా ఇందులో గూఢచారి సంస్థ ప్రమేయం ఉందని ఒప్పుకోదు హెలెన్. దక్షిణాఫ్రికాలోని తీవ్రవాదులు ఈ హత్యకి ముఖ్య కారకులు అంటూ దబాయించి, ఇది 20 రోజుల్లో సాక్ష్యాధారాలతో నిరూపిస్తానని ఛాలెంజ్ చేస్తుంది. హెలెన్ అబద్ధం చెప్తోందని ప్రెసిడెంట్కి తెలుసు. అయితే అది అబద్ధం అని నిరూపించగల సాక్ష్యాధారాలు అతని వద్ద లేవు. అందుకని హెలెన్కి 20 రోజులు గడివిస్తాడు, చేసేదేమీ లేక. హెలెన్ పని ఉక్కిరిబిక్కిరిగా ఉంది. ఆమె కొన్నార్ని, కొలంబియా అభ్యర్థిని చంపమని నియమించింది. అది అమెరికన్ ప్రెసిడెంట్ వ్యక్తిగత కోర్కే అని కూడా అతన్ని నమ్మించింది. కొన్నార్ అమెరికాకి తిరిగొచ్చి రహస్యం బయటపెడితే తన పదవికి ముప్పే కాదు, అవమానం, శిక్ష. ఎలా కొన్నార్ని తప్పించాలా అని పథకం వేస్తోంది హెలెన్. నియమించిన కార్యాన్ని పూర్తి చేసుకుని కొన్నార్ వాషింగ్టన్ వచ్చాడు. అతను గూఢచారి సంస్థలో, ముఖ్యంగా హెలెన్ తంత్రాల్లో ఇమడలేకుండా ఉన్నాడు. నెమ్మదిగా మరో ఉద్యోగం వెతుక్కుని అందులో జాయిన్ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. కొన్నార్ వాషింగ్టన్లో ఉంటే తన పదవికి ప్రమాదం వచ్చే అవకాశం ఉందని హెలెన్ తన డిప్యూటీ ద్వారా కొన్నార్కి ఉద్యోగం ఇవ్వదలిచిన సంస్థపై ఒత్తిడి తెచ్చి, లోగడ అతను ఎన్ని హత్యలు చేశాడో ఇత్యాదివి సృష్టించి వాటిని ఆ కంపెనీకి పంపుతుంది. కొన్నార్కి ఉద్యోగం ఇవ్వబోయేవారు వెనక్కి తగ్గుతారు. వియత్నాం యుద్ధంలో తోటి సైనికుని ప్రాణాలు కాపాడి 7.5 సంవత్సరాల పాటు ఏకాంత కారాగారంలో ఉండి కూడా తోటి సైనికుని భుజం మీద వేసుకుని 6 రోజులు దట్టమైన అరణ్యంలో నడిచి ఆ మనిషికి ప్రాణదానం చేసినందుకు అమెరికన్ ప్రెసిడెంట్ నుంచి అత్యున్నతమైన వీరపురుష బిరుదు అందుకున్నాడు కొన్నార్. అతని మీద డిపార్ట్మెంట్లో కానీ, స్నేహితుల మధ్య కానీ ఎటువంటి వ్యతిరేక భావమూ లేదు. కొన్నారంటే ప్రాణం ఇచ్చేవారు అసంఖ్యంగా ఉన్నారు గూఢచారి డిపార్ట్మెంట్లో. ఈ లోపున హెలెన్ ఒక పథకం ప్రకారం కొన్నార్ని ఆఖరిసారిగా అమెరికన్ ప్రెసిడెంట్ కోసం ఒక కార్యం నిర్వర్తించి ఆ పైన పదవీ విరమణ చేయమని అభ్యర్థిస్తుంది. కొన్నార్ ఇష్టపడ్డు. అప్పుడు హెలెన్ అమెరికన్ ప్రెసిడెంట్ స్వయంగా అర్థిస్తున్నాడని అతని కంఠం టేప్లో వినిపిస్తుంది. అమెరికన్ ప్రెసిడెంట్ అప్పుడప్పుడు చేసిన ప్రసంగాలని ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ టేప్ ద్వారా ఒక టేప్లో ఉంచి, కావలసిన వాక్యాలు మటుకే టేప్లో రికార్డ్ చేసి అది కొన్నార్కి వినిపిస్తుంది. అందులో అతని రష్యా వెళ్లి అక్కడ జరగబోతున్న ఎలక్షన్లో నిలబడబోతున్న అధ్యక్షుని హతమార్చమని, జెరిమిస్నీ గనక రష్యన్ ప్రెసిడెంట్ అయితే అతను అమెరికన్ ప్రెసిడెంట్ ప్రవేశపెట్టబోతున్న ఆయుధాల తగ్గింపు, న్యూక్లియర్ ఆయుధాల నిరాయుధీకరణ ఇటువంటివి కొనసాగనివ్వక సైనిక వ్యయం, ఆయుధాల ఖర్చు పెంచి అమెరికాపై ఆధిపత్యం చెలాయిస్తూ రష్యాని అతి శక్తివంతమైన న్యూక్లియర్ దేశంగా మారుస్తాడని, అందువల్ల జెరిమిస్నీని హతమార్చడం ఒక్కటే ప్రపంచశాంతికి మార్గమని తన ఉద్దేశమని టేప్లో వినిపిస్తుంది. టేప్ని 1-2 సార్లు విన్న కొన్నార్ ప్రెసిడెంట్ ఆజ్ఞ శిరోధార్యం అనుకుని రష్యాకి ప్రయాణమవుతాడు. ఈసారి అతని మనసు శంకల్తో, భయాలతో, ఆపద పొంచుకొస్తుందన్న అనుమానంతో ఊగిసలాడుతూ ఉంది. ఈ పని తను నెరవేర్చకపోతే హెలెన్ కొలంబియాలో జరిగిన రాజకీయ హత్యని తన నెత్తిపైన రుద్ది తప్పించుకుంటుందని కూడా కొన్నార్కి తెలుసు. అందుకే అతను రష్యా బయలుదేరి వెళ్తాడు. ఏ దేశం వెళ్తున్నాడో భార్యకి కూతురికి చెప్పడు. అయితే ఫలానా రోజుకి తిరిగి రాకపోతే ఇంట్లో రహస్యంగా దాచిన కవర్ని విప్పి చూసి అది ప్రెసిడెంట్కు పంపమని మటుకు రాసి పెడతాడు. కేంద్ర గూఢచారి సంస్థలో గల ఉద్యోగుల వల్ల తన పదవికి ముప్పు వాటిల్లుతుంది. తను చెప్పినట్లు కీ ఇచ్చిన బొమ్మల్లా వారు చేయకపోతే, తనకంటే అవతల వ్యక్తి సమర్థుడైతే హెలెన్ ఆ వ్యక్తిని ఏదో ఒక మిషం మీద పంపించేస్తూ ఉంటుంది. 25 ఏళ్లు పైగా కేంద్ర గూఢచారి సంస్థలో డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న జాక్సన్ హెలెన్ కోపానికి గురై 10 నిమిషాల్లో ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు. ఈ గూఢచారి సంస్థలో యూనియన్స్ వగైరా ఉండవు కాబట్టి పోరాటానికి తావుండదు. ఎటొచ్చి జీవితాంతం ప్రభుత్వం నుంచి రహస్యంగా పెన్షన్ అందుతుంది. అలా హెలెన్ వల్ల ఉద్యోగం పోగొట్టుకున్న జాక్సన్ కొన్నార్ కంటే 2 ఏళ్లు పెద్ద. ఈ జాక్సన్ ప్రాణాలనే కొన్నార్ కాపాడాడు. ఆ రోజులు భుజాల మీద మోసుకుంటూ అడవుల్లో నడిచి జాక్సన్కి ప్రాణదానం చేశాడు. ఎవరికీ చెప్పకుండా కొన్నార్ అమాంతం మాయమైపోవటంతో వైట్హౌస్లోని ప్రెసిడెంట్ టామ్ లారెన్స్కి హెలెన్ మీద అనుమానం కలుగుతుంది. హెలెన్ మళ్లీ ఏం పథకం వేస్తుంది? అధ్యక్షుడైన తనని సంప్రదించకుండా ఏ దేశంలోనో సంచలనం కలిగించి అది అమెరికన్ ప్రెసిడెంట్ ఆమోదంతో జరిగిందని అందర్నీ నమ్మజూపుతుంది. కొన్నార్ ఎక్కడికి వెళ్లాడు? మళ్లీ ఎవరిని హతమార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి? జాక్సన్ని ప్రభుత్వం తరపు గూఢచారిగా కొన్నార్ కదలికలను కనిపెట్టమని మాస్కోకి పంపుతారు వైట్హౌస్ నుంచి. ఇప్పుడు రంగంలో మూడు శక్తులున్నాయి: హెలెన్ తాలూకు సిఐఏ, వైట్హౌస్ నుంచి జాక్సన్, హెలెన్ మాటలు నమ్మి ఏకాకిగా మాస్కోలోకి ప్రవేశించిన కొన్నార్. కొన్నార్ జెరిమిస్నీని వెంటాడుతూ అతని ప్రచార సభలకి హాజరవుతూ జెరిమిస్నీ ప్రతి కదలికను గమనిస్తూ ఉన్నాడు. కొన్నార్ తన విధిని సక్రమంగా నెరవేరుస్తున్నాడో లేదోనని హెలెన్ మనుషుల నిఘ. కొన్నార్కి ఏ ఆపద రాకుండా కాపాడాలని జాక్సన్. జెరిమిస్నీ రష్యన్ ప్రెసిడెంట్ అవ్వడం ఖాయం. ప్రజల్లో జెరిమిస్నీ పట్ల అభిమానం, ఆరాధన పెరుగుతూ ఉంది. ఈ లోపల హెలెన్ తాలూకు మనుషులు జెరిమిస్నీ మీద హత్యా ప్రయత్నం జరగబోతున్నదని, ఒక అమెరికన్ పౌరుడు ఆ ప్రయత్నంలో ఉన్నాడని నెమ్మది నెమ్మదిగా వదంతులు ప్రచారం చేయడం మొదలు పెడతారు. ఇంచుమించు ఆ వ్యక్తి ఎవరో ఓ పత్రికకు ఆచూకీ ఇస్తారు. ఎలక్షన్ మీటింగ్లో జెరిమిస్నీ మాట్లాడుతున్నప్పుడు ఆ గుంపులో ఉన్న కొన్నార్ని, చేతిలో ఏ ఆయుధమూ లేని కొన్నార్ని బంధించి జైల్లో పడేస్తారు. ఈ వార్త దావానలంలాగా అన్ని దేశాలకి పాకుతుంది. కాబోయే రష్యన్ ప్రెసిడెంట్పై హత్యాయత్నం, నేరస్తుని నిర్బంధం అని. కొన్నార్ని నిర్బంధించిన జైలు నుంచి బతికి బయటపడ్డవారెవరూ లేరు, ఉండరు. అతనికి మరణశిక్ష ఖాయం చేస్తారు. ఎంత హింసించినా నేరస్తుడు పెదవి విప్పడు, నోటి నుంచి శబ్దం రాదు. అతను 11వ కమాండ్మెంట్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. అయితే కమాండ్మెంట్లో 2వ భాగం తనకి గల నైతిక బాధ్యతను నెరవేర్చడానికి హెలెన్ సిద్ధంగా లేదు. కొన్నార్కి ఉరిశిక్ష పడితే కొలంబియాలో జరిగిన ఉదంతంలోని తన పాత్రను పైకి చెప్పడానికి ఎవరూ ఉండరు. తన పదవి సురక్షితంగా ఉంటుంది అని హెలెన్ లోలోన ఆనందపడుతోంది. అమెరికన్ ప్రెసిడెంట్ తన్నేమీ చెయ్యలేడన్న ధీమాతో తన ప్రాణాలు కాపాడి తనకి తిరిగి 20 ఏళ్ల ఆయుష్ని పోసిన కొన్నార్ని ఎలా జైలు నుంచి కాపాడాలి? అతన్ని ఉరికంబానికి పంపకూడదు. మాస్కోలో పరిచయమైన ఒక చిన్న పిల్లవాడి సహాయంతో జాక్సన్ ఒకప్పటి చక్రవర్తి జార్ని కలుసుకుంటాడు. సింహాసనం, రాజ్యం, పదవి అన్నీ పోయినా జార్ చక్రవర్తి అండర్గ్రౌండ్ ప్రపంచంలో నేరస్తుల మధ్య పెద్ద పరపతి, కీర్తి ఉంది. రష్యాలోని ప్రభుత్వానికి సమానంగా జార్ చక్రవర్తికి అధికారం ఉంది. పోలీసుల్లో, నేరస్తుల్లో, మత్తుమంది అమ్మేవాళ్లల్లో, ప్రభుత్వ శాఖల్లో, రాయబార కార్యాలయాల్లో, జైళ్లల్లో, ఇతర దేశాల్లో అతని మనుషులున్నారు. జాక్సన్ జార్ని కలుసుకుంటాడు. మాజీ చక్రవర్తి జార్కి ఎలా అయినా తిరిగి తన రాజ్యాధికారం చేజిక్కించుకోవాలని కాంక్ష. అతనికి జెరిమిస్నీ అంటే విపరీతమైన ద్వేషం. ఈ జెరిమిస్నీ రష్యన్ అధ్యక్షుడైతే తిరిగి సామ్యవాద నియంతృత్వం చోటు చేసుకుంటుంది. సోవియట్ యూనియన్ని సామ్యవాదం నుంచి ప్రజాస్వామ్యం వైపు మళ్లించాలంటే జెరిమిస్నీని అధికారంలోకి రాకుండా చూడాలి. జెరిమిస్నీని అంతం చేస్తే తన రాజ్యం తిరిగి తనకి దక్కవచ్చు. ఇది జార్ పథకం. అతను జాక్సన్తో ఒక ఒప్పందానికి వస్తాడు. కొన్నార్ని ఉరికంబం నుంచి తప్పించేట్లు ఈ కొన్నార్ అమెరికా పయనించనున్న జెరిమిస్నీని అమెరికన్ గడ్డమీదే అంతం చేసేటట్లు, అమెరికాకి అతిథిగా, అధ్యక్షుని ఆహ్వానంపై గౌరవనీయమైన అతిథిగా వచ్చిన మిత్రదేశపు అధ్యక్షుని చంపితే ఎటువంటి కల్లోలం, ఎటువంటి ఉపద్రవం సంభవిస్తుందో జాక్సన్ ఊహించగలడు. ఈ మాదిరి ఒప్పందానికి జైల్లో ఉన్న కొన్నార్ ఎంతమాత్రమూ అంగీకరించడని, పెదవి మెదపకుండా ప్రాణాలను అర్పిస్తాడు తప్ప ఇటువంటి హేయమైన పనికి కొన్నార్ ఒడంబడడు అని జాక్సన్కి తెలుసు. అయితే తనకి ప్రాణదానం చేసి 25 ఏళ్ల క్రితం తనకి కొత్త జీవితాన్నిచ్చిన ప్రాణదాత రుణాన్ని ఎలాగైనా తీర్చుకోవాలి. జాక్సన్ కొన్నార్ తరపున ఈ ఒప్పందానికి అంగీకరించి అతన్ని ఉరితీసేనాటి తెల్లవారకట్ల కనుచీకటి వేళ కొన్నార్ స్థానంలో జాక్సన్ని కటకటాల వెనకుంచి కొన్నార్ని చీకటి మాటున తప్పించేస్తారు జార్ మనుషులు. ఆ రోజు ఉదయం చలిచలిగా ఆకాశాన్ని మబ్బులు కప్పేసిన సమయంలో కొన్నార్ని ఉరితీయాలి జెరిమిస్నీ సమక్షంలో. తనపై హత్యాప్రయత్నం చేసిన నేరస్తుని ఉరిశిక్ష కళ్లారా చూసి తృప్తిపడాలి అన్న పట్టుదలతో, ఎన్నికల విజయోత్సాహంతో అధ్యక్షుడు జెరిమిస్నీ మబ్బుమబ్బుగా ఉన్న ఆ ఉదయం ఈ శిక్ష అమలుపరచడాన్ని కళ్లారా చూడటానికి వస్తాడు. ఎన్నికల విజయోత్సాహంలో అధ్యక్షుడు జెరిమిస్ని మబ్బుమబ్బుగా ఉన్న ఆ ఉదయం ఈ శిక్ష అమలుపరచడానికి కళ్లారా చూడటానికి వస్తాడు. ఉరికంబం నుంచి నేరస్తుడి కళేబరం వేళ్లాడుతూ ఉంటుంది. జెరిమిస్ని తృప్తిగా అధికార దర్పంతో జైలావరణం నుంచి వెళ్ళిపోతాడు భద్రతా సిబ్బంది చుట్టూ ఉండగా. అయితే ఆ చనిపోయింది అసలు నేరస్తుడు కాదు, అతనికి మారుగా ప్రాణాలర్పించిన వ్యక్తి జాక్సన్, నేరస్తుని స్నేహితుడు అని ఎవరికీ తెలీదు. ఒక్క జార్ చక్రవర్తికి, అతని రహస్య సిబ్బందికి తప్ప మరెవరికీ తెలీదు. బతికి బయటపడ్డ కొన్నారికి తన కోసం తన స్నేహితుడు ప్రాణాలర్పించిన విషయం అర్థమవుతుంది. తన స్నేహితుడు తన తరపునిచ్చిన మాటను తాను నిలబెట్టుకోవాలి. అనామకుడిగా చెయ్యని నేరానికి స్వదేశానికి వేల మైళ్ల దూరంలో అనాథగా తన స్నేహితుడు ప్రాణాలర్పించి కనీసం ఏ చిహ్నమూ మిగల్చకుండా చనిపోయాడు. అతను చేసిన ఈ అపూర్వమైన అనన్యమైన త్యాగం వృధా పోకూడదు. జాక్సన్ జార్కిచ్చిన వాగ్దానాన్ని కొన్నార్ నిలబెట్టుకోవడానికి అమెరికా తిరిగొస్తాడు. సమాధి నుంచి లేచి మళ్లీ జీవం పోసుకున్న మరో వ్యక్తిగా మారువేషంలో పేరు ఊరు వృత్తి మార్చుకుని జార్ ఏర్పాటు చేసిన పాస్పోర్ట్తో అమెరికాకొస్తాడు. కేంద్ర గూఢచారి శాఖ డైరెక్టర్ హెలెన్ ఏ పని సగం సగం చేయదు. చెట్టుని తల్లివేరుతో సహా పెకిలించి నామరూపాలు లేకుండా సమూలంగా నాశనం చేయడం ఆమె ధ్యేయం. చేపట్టిన ప్రతి పని అలా సమూలంగా చేసి శత్రుశేషం మిగలకుండా చూడటం ఆమెకి మొదటినుంచి అలవాటు. కొన్నార్ని రష్యా పంపాక అతనక్కడ పట్టుబడి మళ్లీ వెనక్కి రాకుండా ఏర్పాట్లు కూడా చేశాక హెలెన్ కొన్నార్ భార్యాపిల్లలపై తన దృష్టి సారించింది. కొన్నార్ భార్య మగ్గి, కూతురు తార, అల్లుడు స్టువర్ట్లని ఆమె మనుషులు వెంబడించి యాక్సిడెంట్లో హతమార్చాలని చూస్తారు. అయితే కొన్నార్కి గూఢచారి శాఖలో అసంఖ్యాకమైన స్నేహితులున్నారు. రష్యాలో రైలు నుంచి ప్రాణాలతో బయటపడిన కొన్నార్ దక్షిణాఫ్రికాలో ఉన్న ఒక స్నేహితునికి తన కుటుంబం అపాయస్థితిలో ఉందని, వారిని అమెరికా నుంచి తప్పించమని ఫోన్ చేస్తాడు. హెలెన్ మనుషుల నుంచి ఈ ముగ్గురిని చాకచక్యంగా మాదక ద్రవ్యాలు అమ్ముతున్న వ్యక్తులుగా విమానాశ్రయంలో అరెస్టు చేసి వారిని దీర్ఘకాలం బంధించినట్లు శిక్ష విధించి రహస్యంగా ఆస్ట్రేలియాకి పంపేస్తారు. ఇది హెలెన్ ఎదురుచూడని సంఘటన. కొన్నార్ కుటుంబం ఎలా అదృశ్యమైంది, ఎక్కడున్నారు, వాళ్ల ఆచూకీకై హెలెన్ గాలిస్తూ ఉంటుంది. ఈలోగా కొన్నార్ తిరిగి అమెరికా రావటం, అతని వెంట జార్ తాలూకు వ్యక్తులు అతన్ని కాపాడుతూ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. డబ్బు, మంది మార్బలం దేనికీ లోటుండదు. ఆ వారంలో వాషింగ్టన్కి రాబోతున్న రష్యన్ ప్రెసిడెంట్ జెరిమిస్ని 4 రోజుల పాటు అమెరికాలో పర్యటించబోతున్నారు. జెరిమిస్ని ఏ రోజున ఎక్కడ ఏ స్థలంలో ఉంటాడో, ఏ మీటింగ్లో పాల్గొంటాడో, ఎవరితో చర్చలు జరుపుతాడో, ఏ విందుల్లో పాల్గొనబోతున్నాడో, విమానం దిగి అమెరికా భూభాగం మీద పాదం మోపిన మరుక్షణం నుంచి మళ్లీ విమానపు మెట్ల మీద పాదం మోపి దేశం విడిచి వెళ్లేదాకా అతని కార్యక్రమం నిమిషాల ప్రకారం కొన్నార్కి అందజేశారు జార్ మనుషులు. జార్ తన కొడుకుని అమెరికా పంపుతాడు కొన్నార్ని నీడలా వెంటాడటానికి. జార్ కొడుకు రష్యన్ అధ్యక్షుని బృందంలో ముఖ్య వ్యక్తిగా ఉంటాడు. 4 రోజుల్లో ఎక్కడ ఎప్పుడు ఎలా హతమార్చాలి అన్నది కొన్నార్కి వదిలేస్తారు. 2 దేశాల అధ్యక్షులు కలిసి చూస్తున్న ఫుట్బాల్ మ్యాచ్లో రష్యన్ అధ్యక్షుని హత్య చేయాలని ఒక పథకం, అయితే జెరిమిస్ని మరో పథకం వేస్తాడు. రష్యన్ రాయబారి కార్యాలయంలో రష్యన్ ప్రెసిడెంట్పై హత్యాప్రయత్నం జరిగింది అంటే దేశాల్లో అమెరికన్ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది. అందుచేత రష్యన్ అంబాసిడర్ ఇచ్చే విందులో ఆ హాల్లో గల లెనిన్ నిలువెత్తు విగ్రహం నుంచి తుపాకీ పేల్చాలని, అయితే అందులో తూటాలు ముందుగానే ఖాళీ చేయబడి ఉండడం చేత హత్యాప్రయత్నమే తప్ప హత్య జరగదని, ఈ పథకం కొన్నార్ చేత అమలు జరపాలని జెరిమిస్ని జార్ కొడుకుకి ఆదేశాలు జారీ చేస్తాడు. ఇది అక్షరాలా జరుగుతుందని జార్ కొడుకు రష్యన్ ప్రెసిడెంట్కి మాటిస్తాడు. అయితే కొన్నార్కి ఈ పథకాలు అమలు జరపడం ఇష్టం లేదు. అతనికి స్వయం పథకాలున్నాయి. జాక్సన్ జార్కిచ్చిన వాగ్దానం ప్రకారం రష్యన్ అధ్యక్షుని తను హతమారుస్తాడు ఈ ప్రయత్నంలో తన ప్రాణాలు పోయినా సరే. ఆ రోజు జరగబోయే ఫుట్బాల్ మ్యాచ్ని 2 దేశాల అధినేతలు చూడబోతున్నారు. విపరీతమైన సెక్యూరిటీ, సాయుధ దళాలు, రహస్య పోలీసులు, రక్షణ దళాలు 1000 కళ్లతో ఇద్దరి దేశాధినేతల్ని కాపాడాలన్న తీవ్రమైన రక్షణ ఏర్పాటు చేస్తున్నాయి. 28 ఏళ్ల అనుభవంతో కొన్నార్ అందరి కళ్ళు కప్పి టెలివిజన్ స్క్రీన్కి, దాని చుట్టూ గల కర్రలకి మధ్య వెనుకగా నక్కి రష్యన్ ప్రెసిడెంట్పై గురిపెట్టి అదును కోసం చూస్తున్నాడు. ఈలోగా సెక్యూరిటీ సిబ్బంది తుపాకీ మొనని కనిపెట్టి అటువైపు కాల్చడం జరిగి కొన్నార్ ప్రాణాలకి తెగించి పారిపోవడానికి ప్రయత్నించగా భుజానికి గుండు తగిలి రక్తసిక్తమైన బట్టలతో దాక్కుంటాడు. కొన్నార్ విడిచిపారేసిన బట్టల్లో ఒక టేపు దొరుకుతుంది. ఆ టేపు అతి రహస్యంగా వేసినప్పుడు సిఐఏ డైరెక్టర్ హెలెన్ అమెరికన్ ప్రెసిడెంట్ కంఠాన్ని అప్పుడప్పుడు ఉపన్యాసాల్లో వాడిన మాటల్ని కూర్చి టేప్ చేసి అది టామ్ లారెన్స్ ఆజ్ఞగా కొన్నార్ని నమ్మించి ఎలా హత్యకు పురికొల్పుతుందో స్పష్టమవుతుంది. ఆ రాత్రికి రాత్రే కొన్నార్ని హాస్పిటల్లో చేరుస్తారు. అతను అర్ధరాత్రి న్యాయమూర్తి ప్రెసిడెంట్ల సమక్షంలో మరణ వాంగ్మూలం ఇస్తాడు. కొలంబియా ప్రెసిడెంట్ని చంపడానికి హెలెన్ తన్ను ఎలా నియోగించింది, అది ప్రెసిడెంట్ నుంచి అధికారయుతంగా వచ్చిన ఆజ్ఞ అని చెప్పింది. ఆ రాత్రికి రాత్రే కొన్నార్ని హాస్పిటల్లో చేరుస్తారు. అతను అర్ధరాత్రి న్యాయమూర్తి ప్రెసిడెంట్ల సమక్షంలో మరణ వాంగ్మూలం ఇస్తాడు. కొలంబియా ప్రెసిడెంట్ని చంపడానికి హెలెన్ తన్ను ఎలా నియోగించింది, అది ప్రెసిడెంట్ నుంచి అధికారయుతంగా వచ్చిన ఆజ్ఞ అని చెప్పింది. ఆ తర్వాత భార్యాబిడ్డల్ని హతమారుస్తానని బెదిరించి రష్యన్ ప్రెసిడెంట్ని చంపమని అమెరికన్ ప్రెసిడెంట్ టేప్ ద్వారా చెప్పిన విషయమంతా తన మరణ వాంగ్మూలంలో ఇచ్చి న్యాయమూర్తి ప్రెసిడెంట్ల సమక్షంలో సంతకం పెట్టి మరణిస్తాడు. ప్రెసిడెంట్ టామ్ లారెన్స్ కోపంతో అవమానంతో పిచ్చివాడైపోతాడు. ఆ ఉదయం 10 గంటల వేళ హెలెన్ని ఆమె అసిస్టెంట్ని పిలిపించి ఆమె చేస్తున్న ఈ రహస్య హత్యలు, అధికార దాహంతో ప్రెసిడెంట్ పేరున దేశం పేరు ప్రతిష్టల్ని దెబ్బతీస్తున్న ఆమె విధానాల్ని, కొన్నార్ న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన మరణ వాంగ్మూలాన్ని బట్టబయలు చేస్తానని బెదిరించగా హెలెన్ తన అసిస్టెంట్తో పాటు అక్కడికక్కడే తన పదవికి రాజీనామా ఇస్తుంది. అధ్యక్షులని, సెనేటర్స్ని, గవర్నర్లని తన రహస్య ఫైళ్లతో బెదిరించి గడగళ్లాడించిన హెలెన్ రెక్కలు తెగిపోయిన పక్షిలా తన్ని తాను సమర్థించుకోలేక వైట్హౌస్లో నుంచి ఓడిపోయిన అభ్యర్థిలా నిష్క్రమిస్తుంది. అక్కడితో అంత పెద్ద దేశపు అధ్యక్షుడైన టామ్ లారెన్స్ అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటాడు. రష్యన్ ప్రెసిడెంట్ రాయబారి కార్యాలయంలో ఇస్తున్న విందు చాలా కోలాహలంగా ఉంది. రష్యన్ ప్రెసిడెంట్ జెరిమిస్ని మంచి ఉత్సాహంగా ఉన్నాడు. ఫుట్బాల్ ఫీల్డ్లో అతనిపై జరిగిన హత్యాప్రయత్నం బయటికి పొక్కకుండా రక్షణాధికారులు జాగ్రత్త పడటంతో ఆ విషయం రెండో కంటివాడికి తెలియకుండా సద్దుమణిగింది. అయితే జెరిమిస్ని పథకం ప్రకారం ఆ రాత్రి అతనిపై హత్యాప్రయత్నం జరగాలి. లెనిన్ విగ్రహం వెనక నుంచి ఖాళీ తుపాకీతో హత్యాప్రయత్నం జరగాల్సి ఉంది. కానీ ఆ విగ్రహం వెనుక మనిషి లేడు. విందు మామూలుగా ముగిసిపోయింది. జెరిమిస్ని నిప్పులు కక్కుతున్నాడు. అతిథులంతా వెళ్ళిపోయాక జార్ చక్రవర్తి కొడుకును పిలిపించాడు అర్జెంటుగా రమ్మనమని. అమెరికన్స్ని అప్రతిష్టపాలు చెయ్యాలన్న తమ పథకం ఏమైంది? లెనిన్ విగ్రహం వెనుక తుపాకీతో నిల్చుంటానన్న మనిషి ఏమైపోయాడు? ఆ రోజు రాత్రే జార్ చక్రవర్తి చనిపోయిన వార్త జెరిమిస్నికి తెలిసింది. జార్ చక్రవర్తి నిత్యం తాగే తెల్లని డ్రింక్లో కాస్త కాస్త విషం కలుపుతూ వస్తున్నారు 6 నెలలుగా జెరిమిస్ని మనుషులు. ఈనాటికి జార్ అడ్డు తీరింది. అతని కొడుకును కూడా అంతం చేస్తే జార్కి గల అసంఖ్యాకమైన రత్నవైఢూర్యాలు, కళాఖండాలు, ధనరాశులు తన స్వాధీనంలోకొస్తాయి. వాటిని స్విస్ బ్యాంక్లోకి తరలించవచ్చు. నిలువెల్లా వణుకుతూ తన ఎదుట నిలిచిన జార్ కొడుకుని తమ పథకం విఫలమైన కారణం అడుగుతూ అతను సరైన కారణం చెప్పలేకపోయినప్పుడు పరాజయానికి శిక్ష తుపాకీ గుండె అంటూ అమెరికాలోని రష్యన్ అంబాసిడర్ కళ్ళ ఎదుటే జార్ కొడుకుని కాల్చేసి ఈ విషయం బయటపడకుండా అంబాసిడర్ని కూడా కాల్చాలని చూసినప్పుడు ప్రాణభయంతో రాయబారి జెరిమిస్ని కాళ్లమీద పడి అక్కడికక్కడే తన పదవికి రాజీనామా ఇచ్చేస్తాడు బతుకు జీవుడా అని. రష్యన్ ప్రెసిడెంట్కి వీడ్కోలు ఇచ్చాక మర్నాడు కొన్నార్ దేహానికి సైనిక మర్యాదలతో అంత్యక్రియలు జరుగుతాయి. అతని భార్య, కూతురు, అల్లుణ్ణి ఆస్ట్రేలియా నుంచి పిలిపిస్తారు. వందలాది హితులు, స్నేహితుల మధ్య కొన్నార్ శవపేటిక భూస్థాపితం చేస్తారు. ఈ అంత్యక్రియలకి అమెరికన్ అధ్యక్షుడు కూడా హాజరవుతాడు. కొన్నార్ మరణాన్ని అన్ని వార్తలు ప్రముఖంగా ప్రచురిస్తాయి. కొన్నార్ మరణించి బతికి మళ్లీ మరణించాడు అనుకుంటారు సన్నిహితులు. ఈ అంత్యక్రియలని దూరాన్నుంచి ఇద్దరు రష్యన్ గూఢచారులు అతి శ్రద్ధగా పరిశీలిస్తారు. అమెరికన్ ప్రెసిడెంట్ స్వయానా అంత్యక్రియలకు హాజరవ్వడం కూడా వారు గమనిస్తారు. అడుగడుగున సిఐఏ కారణంగా తాను ప్రవేశపెట్టాలనుకున్న ఆయుధాల నియమబద్ధత బిల్లు ఇన్నాళ్లుగా ప్రవేశపెట్టలేకుండా ఉన్నాడు. హెలెన్ అడుగడుగున అడ్డు తగిలి ఎన్నో మంచి పనులను చేయనివ్వలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాక సానుకూల దృక్పథం గల కొత్త వ్యక్తిని కేంద్ర గూఢచారి విభాగానికి డైరెక్టర్గా నియమించడంతో నిత్యకృత్యంలోని మార్పులు చేర్పులు తేలిగ్గా జరిగిపోతున్నాయి. కొన్నార్ భార్య మగ్గి కూతురు అల్లుడితో పాటు ఆస్ట్రేలియాలో స్థిరపడింది. ఆరు నెలలు గడిచినా ఆమె భర్త మరణాన్ని జీర్ణించుకోలేకుండా ఉంది. ఈ మధ్య బాల్య స్నేహితుడైన డైసీ ఆమెకి తరచూ ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. తాను త్వరలో ఆస్ట్రేలియాకి రాబోతున్నానని ఉత్తరం రాస్తాడు. మగ్గీ కూతురు గర్భంతో ఉంది. బాల్య స్నేహితుని రాకతో తల్లిలోని స్తబ్దత, నిరాసక్త తగ్గుతుందేమోనన్న ఆశతో బాల్య స్నేహితుని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది తార. ఆ రోజు రానే వచ్చింది. ముగ్గురూ విమానాశ్రయానికి వెళ్తారు. విమానంలోంచి దిగిన వ్యక్తికి చొక్కా చేయి ఖాళీగా వేళ్లాడుతూ ఉంటుంది. ఆ ఒక్క చేతి మనిషి తన వైపు చిరపరిచితమైన నవ్వే కళ్లతో ఎదురుగా వస్తుంటే మగ్గి నమ్మలేకపోతుంది. ఆనందంతో నమ్మశక్యంగాని అపూర్వ విషయాన్ని జీర్ణించుకోలేక మూర్ఛవచ్చి పడిపోయేంత అయి తన్ని తాను సంభాళించుకుని పరుగు పరుగున ఆ ఒంటి చేతి కౌగిల్లో ఇమిడిపోతుంది. అక్కడే ఆమెకి శాంతి, ప్రశాంతి. కొన్నార్ చనిపోలేదు. అతని రక్షణకై అమెరికన్ ప్రభుత్వం చనిపోయినట్లు అంత్యక్రియలు చేసి అతన్ని ఆరు నెలలపాటు రహస్యంగా మరో దేశంలో తలదాచుకోమని, ఆరు నెలల తర్వాత కొత్త పేరుతో, కొత్త పాస్పోర్టుతో, కొత్త ప్రదేశంలో, కొత్త ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఇచ్చింది. అందుకే రెండుసార్లు మరణించి మూడోసారి పునర్జన్మ పొందగలిగాడు కొన్నార్. వ్యక్తిగా అతను హంతకుడు కాదు. అతని పై అధికారుల కుట్ర, దురాశ వల్ల అతను గూఢచారి సంస్థలో భాగంగా బాధ్యత నెరవేర్చవలసి వచ్చింది. అట్లాగే ఏ అమెరికన్ ప్రెసిడెంటు హత్యలకు, రాజకీయ కుట్రలకు ప్రోత్సాహం ఇవ్వడు. కానీ పాలనా యంత్రాంగం అత్యున్నత పదవిలో ఉన్నవారిని కూడా తమ పథకంలో పావుగా వాడుకుంటారు. దేశక్షేమం పేరుతో వ్యక్తిగత అధికార దాహానికి దేశాన్ని, వ్యక్తుల్ని కూడా బలిచేస్తుంటారు. ఈ పుస్తకం చదివాక అత్యున్నత పదవిలో ఉన్నవారిని ప్రతిదానికి తప్పు పట్టడం, ప్రతి అనర్థానికి వారే కారకులని అనుకోవడం న్యాయం కాదు అనిపిస్తుంది. ప్రధానులని, అధ్యక్షులని, ముఖ్యమంత్రులని తప్పు పట్టే ముందు సామాన్య జనానికి వారికి మధ్య ఎంతమంది ఉంటారో, ఎన్ని అడ్డుగోడలుంటాయో మర్చిపోకూడదు. ప్రజల గోడు వారి చివరిదాకా వెళ్లకుండా అడ్డుకునేవారు అనేకులు.